ప్రేమ స్వరూపులారా. మై లైఫ్ ఇస్ మై మెసేజ్ అంటుంటాను.
భగవాన్ సేస్ మై లైఫ్ ఇస్ మై మెసేజ్.
ఓం శ్రీ సాయిరాం. లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా శ్రావ్యమైన పాటలతో స్వామి ప్రేమతత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా తెలియజేసిన బ్రదర్ చందు విజయ్ కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూనై ఉండండి.
దయానిధిం సనాతన సారథిం సుందర రూపిణం మంగళం ముక్తి ప్రదాయకం
త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ శ్రీ సాయిదేవ. తల్లే తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూమికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య పాదపద్మములకు శతకోటి ప్రణామాలు సమర్పిస్తూ ఆ ప్రేమస్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్. ఈనాటి మన కార్యక్రమంలో శ్రోతలందరికీ సుపరిచితులైన శ్రీ ఎంఎస్ ప్రకాశరావు గారు త్రికరణ శుద్ధి సాధన అన్న అంశంపై అందిస్తున్న ప్రత్యేక ప్రసంగాన్ని ఇప్పుడు మనం విందాం.
ఓం శ్రీ సాయిరాం. సర్వదేవతాతీత స్వరూపుడు, సర్వజగద్రక్షకుడు, దీనానాథుడు, అనాథనాథుడు అయిన సత్యసాయి పరమాత్ముని దివ్య శ్రీచరణాలకు అనంతకోటి ప్రణామాలు. విశ్వవ్యాప్తంగా ఉన్న రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వక సాయిరాం. సత్యసాయి భక్తులుగా ఈనాడు సమాజంలో ఉన్నటువంటి అందరికీ ఆదర్శంగా ఉండాలి అని స్వామి ఆశించేవారు, ఆదేశించేవారు కూడా. అయితే ఆదర్శంగా ఉండాలి అంటే మనలో ఎటువంటి లక్షణం ఉండాలి? ముఖ్యంగా మనం చేసే ఆలోచన, మనం పలికే మాట, చేసే పని ఒక్కటిగానే ఉండాలి. దీనినే ఆధ్యాత్మిక పరిభాషలో త్రికరణ శుద్ధి అంటారు. ఈ త్రికరణ శుద్ధిని మనం సాధించగలగాలి, ప్రతి సాయి భక్తుడు కూడా. అయితే ఒక్క విషయం మనం ఎప్పుడూ గుర్తుంచుకుంటూ ఉండాలి, సత్యసాయి అవతార లక్ష్యాలలో ముఖ్యమైనటువంటిది సనాతన ధర్మ సంస్థాపన. అందుచేత సత్యసాయి భక్తులుగా మనం ఏ సాధన చేపట్టినా అది సనాతన ధర్మ సంస్థాపన లక్ష్యంగానే జరగాలి. అందుచేత మనం ఈ త్రికరణ శుద్ధిని కూడా సనాతన ధర్మం ఏమి చెప్పిందో అదే బాటలో పయనించి సాధన చేసి ఈ త్రికరణ శుద్ధిని మనం సాధించాలి. అయితే భగవాన్ బాబా ఒక మాట అంటారు, త్రికరణ శుద్ధి అనేది చాలా కఠోరమైన సాధన చేయగలిగిన ఆధ్యాత్మిక సాధకులకు మాత్రమే సాధ్యమైనది అని సాధారణంగా మీరు అనుకుంటూ ఉంటారు. కాదు బంగారు, త్రికరణ శుద్ధిని నిత్యము మనం సత్యసాయి సేవా సంస్థలలో మనం సత్యసాయి భక్తులుగా ఆచరిస్తున్నటువంటి ఆధ్యాత్మిక సాధనలోనే ఈ త్రికరణ శుద్ధి సాధించడానికి తగినటువంటి సాధన ఇమిడి ఉంది బంగారు అని స్వామి చెప్పారు. అదెట్లాగో ఒక మార్పు చూద్దాం. సనాతన ధర్మం ఏం చెప్తుంది? అహింస పరమో ధర్మ అని చెప్తుంది. అహింసని మించినటువంటి ధర్మం లేదని, పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అని వేదవ్యాస మహర్షి చెప్పాడు. అంటే ఇతరులకు ఉపకారం చేస్తే అది పుణ్యము, ఇతరులను బాధించినట్టయితే అది పాపము అని చెప్పాడు. అదే కాకుండా సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నా బ్రూయాత్ సత్యం అప్రియం ప్రియంచ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతన అని కూడా చెప్పాడు. అంటే సత్యాన్ని ఎట్లా పలకాలో కూడా సనాతన ధర్మం చెప్పింది. ఈ మూడిటి తాలూకు సమన్వయమే మనకి ఈ త్రికరణ శుద్ధి సాధించడానికి అవసరమవుతుంది. కాబట్టి ఈ మూడిటి సమన్వయాన్ని ఎట్లా చేసుకోవాలి అనే విషయాన్ని గురించి ఒక్క మారు మనం ఆలోచించేది. అంటే మనస్సులోని ఆలోచన, నోటి మాట, చేసే పని ఒక్కటిగా ఉండేలా మనం త్రికరణ శుద్ధిని సాధించగలగాలి. ఆ సాధించేది కూడా ఎట్లా ఉండాలి? పరులకు ఉపకారం కలిగించేదిగా ఉండాలి, అంతేకాని బాధ కలిగించకూడదు. ఇది త్రికరణ శుద్ధి యొక్క అసలైనటువంటి అర్థం. ఇప్పుడు దీన్ని మనం ఎలా సాధించవచ్చునో భగవాన్ చెప్పారు. సనాతన ధర్మంలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఉంది. అహింస ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహం, సర్వభూత దయా పుష్పం, క్షమాపుష్పం విశేషత, శాంతిపుష్పం తపఃపుష్పం, ధ్యానపుష్పం తథైవ చ, సత్యమష్టవిధం పుష్పం విష్ణోః ప్రీతికరం భవేత్ అని. ఈ త్రికరణ శుద్ధి యొక్క నిర్వచనం దగ్గర నుంచి సాధన చేసే ఆ సాధనా మార్గం కూడా ఇందులో ఇమిడి ఉంది. అహింస ప్రథమం పుష్పం అంటే త్రికరణ శుద్ధి అంటే మనం ఇతరుల్ని తన మన ఆలోచనతో కాని లేదా మన పలుకుతో కాని లేదా మన పనితో కాని ఏ విధమైనటువంటి బాధ ఎవరికీ కలిగించకూడదు. అంటే అదే అహింస, అంటే ఎవరిని బాధించకూడదు. ఇది త్రికరణ శుద్ధి యొక్క నిర్వచనం. అయితే దీన్ని ఎట్లా సాధించాలి? అంటే ఒక్కొక్క మెట్టు ఈ శ్లోకంలో ఉన్నది. ఇంద్రియ నిగ్రహం అంటే ఇంద్రియ నిగ్రహం ద్వారా కూడా సాధించవచ్చు. ఇంద్రియ నిగ్రహం అంటే ఇది మళ్ళీ సాధారణ భక్తుడికి ఒక అభిప్రాయం ఉంటుంది, చాలా కఠోరమైన సాధన చేయగలిగినటువంటి వాళ్లే ఇంద్రియ నిగ్రహాన్ని సాధించగలరు అని. కానీ స్వామి చెప్తారు ఇది చాలా సులభమైనటువంటి సాధన బంగారు అన్నారు. ఎట్లా ఇది అంటే పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాల ద్వారా ఎవరికీ చెడు తలపెట్టకు, చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు చెయ్యకు అని చెప్పారు స్వామి. అయితే ఏ విధమైన సాధనతో ఇది దీన్ని సాధించగలం అంటే భగవాన్ బాబా చెప్పారు, మీరు ఎటువంటి ఆధ్యాత్మిక సాధన చేపట్టండి, అది ధ్యానం కావనండి లేదా నామ సంకీర్తన కానివ్వండి లేదా ఒక సేవ కానివ్వండి, ఏది చేసినప్పటికీ కూడా మన మనస్సు భగవంతుడి యొక్క పాదాల మీద లగ్నమవుతుంది అని నిశ్చయంగా మనం చెప్పలేం. మన మనస్సు పరిపరి విధాల పోవచ్చు, కానీ భగవంతుడి పాదాల మీద లగ్నమవుతుందా లేదా అనేటటువంటి సందిగ్ధంలో మనం ఉంటాం. కానీ నగర సంకీర్తన చాలా అద్భుతమైన సాధన అని భగవాన్ చెప్పారు. ఎందుచేతనంటే ఈ నగర సంకీర్తనలో మాత్రమే పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు బుద్ధి మనస్సు భగవంతుడి యొక్క దివ్య పాదార విందాల ముందు లగ్నమయ్యేటువంటి అద్భుతమైన సాధన అన్నారు. ఏ విధంగా అంటే నగర సంకీర్తన చేసినప్పుడు మన కాళ్లు ప్రదక్షిణం చేస్తూ ఉంటాయి, మన చేతులు నామ సంకీర్తనకి తాళం వేస్తూ ఉంటాయి, నోరు దివ్యనామ సంకీర్తనం చేస్తూ ఉంటుంది. అది కూడా ఎటువంటి వేళ? భగవంతుడు అనుగ్రహించే వేళ, దేవతలు సంచరించే వేళ, బ్రహ్మ ముహూర్తంలో చేస్తాం ఈ పని. అందుచేత ఇంకొక ఆలోచన రావటానికి తావులేదు బంగారు. అందుచేత ఎవరైతే ఈ నగర సంకీర్తన చేస్తారో వారు తప్పకుండా ఇంద్రియ నిగ్రహాన్ని సాధించగలరు అని స్వామి చెప్పారు. జీవితంలో సహనాన్ని కోల్పోవలసిన ఎంతటి పరిస్థితులు ఎదురైనా సరే కోపతాపాలకు లోనవ్వకుండా ఉండటమే ఇంద్రియ నిగ్రహం. దీని గురించి ఒక చిన్న కథ తెలుసుకుందాం. గురు రామదాస్ మహాయోగి. తన యోగ సాధనలో ఉంటూ ప్రతినిత్యం మధుకరం ఎత్తుకుని తన కడుపు నింపుకునేవాడు. ఒకరోజు ఆయన మధుకరం ఎత్తుకుంటున్నటువంటి సమయంలో ఒక ఇంటి దగ్గరికి వచ్చి భిక్షాందేహి అని అడిగాడు. అటువంటి సందర్భంలో ఆ ఇల్లాలు చాలా కోపోద్రిక్తురాలై, ఏమయ్యా యోగి, నీకింకేం పనిలేదా? ప్రతిరోజు ఇట్లా సంసారాన్ని సతాయించడమేనా నీ పని అని కోపంగా అతన్ని గదమాయించింది. గురు రామదాస్ చిరునవ్వు నవ్వి, తల్లి, నువ్వేదిచ్చినా నేను స్వీకరిస్తాను, నేను ఏది కావాలని అడగలేదు కదా అన్నాడు. అప్పుడు ఆ స్త్రీ తన చేతిలో ఉన్నటువంటి ఒక మురికి గుడ్డని అతని ముఖం మీద విసిరికొట్టి, ఇదిగో నేనివ్వగలిగింది ఇదే, తీసుకువెళ్ళు అని గద్దించింది. గురు రామదాస్ ఆ మురికి గుడ్డని తీసుకుని, మహాప్రసాదం తల్లి అని వెళ్ళిపోయినాడు. వెళ్ళి ఆ గుడ్డని చక్కగా ఉతికి ఆరవేశాడు. తన యోగ సాధనలో కూర్చున్నాడు. సాయంకాలం భగవంతుడికి దీపం పెట్టే వేళ అయింది. అప్పుడు దీపం వెలిగించటానికి సరైన ఒత్తి లేకపోవటంతో తాను ఆరవేసినటువంటి మురికి గుడ్డను చూచాడు. అది చక్కగా ఆరి ఉంది. దాన్ని చించి ఒత్తులుగా చేసి దీపాన్ని వెలిగించాడు. ఒక ప్రార్థన చేశాడు గురు రామదాస్జీ. ఈరోజు భగవంతుడా, నీకు దీపం వెలిగించడానికి ఒక ఒత్తి కూడా నా దగ్గర లేదు, కాని ఆ తల్లి ఎంత దయతో నాకు ఒక వస్త్రాన్నిచ్చింది, ఈరోజు ఆ మురికి గుడ్డని దివ్య జ్యోతిగా మార్చే మహద్భాగ్యాన్ని నాకు కలిగించావు తండ్రి, ఆ ఇల్లాలిని ఆశీర్వదించు అని ప్రార్థించాడు. ఎంతటి సహనం, ఎంతటి ఇంద్రియ నిగ్రహం! ఇది మనం అలవర్చుకోవలసినటువంటిది. తర్వాత సర్వభూత దయాపుష్పం, సర్వభూత దయ. మనం సత్యసాయి భక్తులుగా అనేకమైన సేవలు చేస్తాం. నారాయణ సేవ చేస్తాం, దినజనోద్ధరణ సేవ చేస్తాం, రక్తదానం చేస్తాం, వస్త్రదానం చేస్తాం, ఇంకా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాం మనం. స్వామి చెప్తారు, ఈ సాధన ఏ విధంగా చేయాలి, ఈ సేవా సాధన అనేది, అంటే నువ్వు ఎప్పుడు ఎవ్వరికి ఏ సేవ చేసినా సరే వారిలో నన్ను చూడు బంగారు అన్నారు. ఆ సేవ నాకే చేస్తున్నాననుకో, భగవాన్ బాబాకే నేను ఈ సేవ చేస్తున్నానని భావించు బంగారు అన్నారు. అయితే అది సాధ్యమా? మనకి ఎట్లా సాధ్యం స్వామి అని ఒక భక్తుడైనటువంటి ప్రశ్నకి భగవాన్ బాబా చాలా చక్కనైనటువంటి సమాధానం చెప్పారు. బంగారు, నువ్వు సేవ చేస్తూ ఉంటావు. సేవ చేస్తున్నటువంటి సందర్భంలో నేను స్వామికే చేస్తున్నాను, స్వామికే చేస్తున్నాను అని అనుకో, మరేం పర్వాలేదు. అట్లా అనుకుంటూ ఉంటే స్వామి ఆ ఎదుటిగా ఉన్న సేవ ఎవరైతే పొందుతున్నారో వారిలో నువ్వు స్వామిని చూడలేకపోవచ్చు, కానీ నువ్వు స్వామిని చూస్తున్నా అనుకో. అట్లా చూస్తున్నాను అనుకో, అనుకుంటూ ఉంటే అదే అలవాటుగా మారుతుంది, ఆ అలవాటే స్వభావంగా మారుతుంది బంగారు అన్నారు స్వామి. స్వామికే నేను చేస్తున్నాననే భావన నువ్వు కలిగి ఉంటే ఏదో ఒక రోజున తప్పకుండా నువ్వు సేవ చేస్తున్న వారిలో స్వామిని చూడగలుగుతావు బంగారు అన్నారు. అప్పుడే అది సర్వభూత దయ అవుతుంది. ఏ సేవైనా సరే సర్వభూత దయగా మారిపోతుంది బంగారు. అందుచేత నువ్వు ఈ సాధన చెయ్యాలంటే ఇతరులలో నన్ను చూడటం నేర్చుకో అన్నారు స్వామి. అన్ని జీవుల పట్ల కరుణ కలిగి ఉండటమే సర్వభూత దయ. ఈ సర్వభూత దయ తన జీవితంలో పాటించినటువంటి ఒక అమ్మాయి జీవితం ఎంత ఆదర్శవంతంగా తయారైందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక చర్చి ఆవరణలో చాలా అందమైన పూలతోటుంది. చర్చి ఫాదర్ ఆ పూలని చూస్తూ చక్కగా తోటంతా పచారు చేస్తూ ఎంత అందమైనటువంటి సృష్టి భగవంతుడు సృష్టించాడు మనకి ఆనందం ఇవ్వటానికి అని అనుకుంటున్న సమయంలో ఆ చర్చి వెనకాతలే ఉండేటటువంటి పాకలో నివసిస్తున్నటువంటి ఒక అమ్మాయి, ఫాదర్ మీకు పువ్వులంటే అంత ఇష్టమా అని అడిగింది. అది కాదమ్మా, పువ్వులు అందంగానే ఉంటాయి, ఆ అందాన్ని చూసి నేను సంతోషించటం లేదు, కానీ భగవంతుడు మనకి ఆనందాన్ని ఇవ్వటానికి ఎంత గొప్ప సృష్టి చేశాడు అని భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను తల్లి అన్నాడు. ఆ సమయంలో ఒక పిల్లవాడు చిన్న కుక్క పిల్లని ఎత్తుకుని పరిగెత్తుకుని పరిగెత్తుకుని ఫాదర్ దగ్గరికి వచ్చాడు. ఫాదర్, ఫాదర్, నా కుక్క పిల్లకి అనారోగ్యంగా ఉంది, ఎన్ని మందులు వేసినా తగ్గటం లేదు, మీ ప్రార్థనతో దాని వ్యాధిని తగ్గించండి అని బతిమాలుతున్నాడు. కొన్నాళ్ళు ఓపిక పట్టునాయన, ప్రభువు తప్పకుండా కరుణిస్తాడు అన్నాడు ఫాదర్. లేదు ఫాదర్, ఓపిక పడితే మా తండ్రి గారు ఈ కుక్క పిల్లని వీధిలో వదిలేయమంటున్నారు, ఆ వీధిలో వదిలేస్తే పాపం పెద్ద కుక్కల బారిన పడిపోతుంది అది, దయచేసి మీరే ఏదైనా ఉపాయం ఆలోచించండి దీన్ని రక్షించడానికి అన్నాడు. ఇదంతా వింటున్న అమ్మాయి, బ్రదర్ ఆ కుక్కపిల్లని నేను చూడొచ్చా అని అడిగింది. అప్పుడు ఫాదర్, తప్పకుండా తల్లి, నువ్వు తీసుకుని వెళ్ళు అన్నాడు. నాయనా, ఆ అమ్మాయికి ఆ కుక్కపిల్లని ఏం చెప్పాడు? ఆ కుక్కపిల్లని తీసుకుని వెళ్ళింది ఆ అమ్మాయి. తీసుకుని వెళ్ళి ఎంతో ప్రేమతో దానికి రోజంతా సేవ చేసింది. పాపం మగతగా కళ్ళు మూసుకుని ఉన్నది తప్ప కళ్ళు విప్పలేదు. రాత్రంతా మేలుకుని దానికి సేవ చేసింది. ఒక అర్ధరాత్రి అప్పుడు ఆ కుక్కపిల్ల కళ్ళు తెరిచింది. దానికి చక్కగా పాలు పట్టి ఆనాటి నుండి రోజు తనకు తెలిసిన మందులు వేస్తూ సేవ చేస్తోంది. ఒక వారం రోజులు వేసేటికి ఆ కుక్క నడవగలిగింది. నెల రోజులు వేసేటికి పరిగెత్తడం ప్రారంభించింది. రోజు ఒక కుక్కపిల్లను తీసుకుని వెళ్ళడం, తోటలో ఆడించడం నిత్యకృత్యం అయిపోయింది అమ్మాయికి. అటువంటి సందర్భంలో ఒకరోజు ఆ కుక్కపిల్ల యజమానైనటువంటి ఆ పిల్లవాడు వచ్చాడు. చూశాడు ఆ కుక్క ఆడుకుంటుంది. ప్రిన్స్ అని పిలిచాడు కుక్కపిల్లని. ఆ పిల్ల తన యజమాని చూడగానే పరుగు పరుగును వెళ్లి అతన్ని కావలించుకుంది. ఆ పిల్లవాడు చాలా సంతోషించాడు. పాపం నెల రోజులు సేవ చేసి దానితో అనుబంధం పెంచుకున్నటువంటి అమ్మాయి పాపం చాలా బేలగా చూసింది ఆ కుక్కపిల్ల దూరం అవుతుందని. అది చూచినట్టు కుక్కపిల్ల వెంటనే ఈమె దగ్గర పరిగెత్తుకొచ్చింది. మళ్లీ ప్రిన్స్ అని పిలవగానే తన యజమాని దగ్గర పరిగెత్తుకెళ్ళింది. ఎవరి దగ్గరికి వెళ్లాలో తేల్చుకోలేకపోతుంది ఆ కుక్కపిల్ల. అప్పుడు ఆ అమ్మాయి ఆ కుక్కపిల్లని ఎత్తుకుని, బ్రదర్ నీ కుక్కపిల్లని నువ్వే తీసుకెళ్ళు అని ఆ పిల్లవాడికి ఇచ్చేస్తుంది. ఇదంతా చూస్తూ ఉంటారు ఫాదర్. అప్పుడు ఆ ఫాదర్ దగ్గరికి వచ్చి, ఫాదర్ ఇలాగా సంరక్షణ కావలసి ప్రేమ కావలసినటువంటి వ్యక్తులు ఈ ప్రపంచంలో ఎంతమంది ఉంటారో కదా, వాళ్ల బాధని ఉపశమింపు చేసేవాళ్లు ఎవరు ఉంటారు, వాళ్ల కష్టాలు ఎలా గట్టెక్కుతాయి అని అడుగుతుంది. అప్పుడు ఫాదర్, అమ్మా భగవంతుడు దయామేయడమ్మా, తప్పకుండా ఎవరో ఒక దేవదూతని వాళ్ళకి సహాయం చేయడానికి పంపిస్తాడు అంటాడు. అప్పుడు అమ్మాయి, ఫాదర్ నేను ఆ దేవదూతని కావాలనుకుంటున్నాను అంటుంది. ప్రభువు యొక్క దీవెన అదే అయితే తప్పకుండా నువ్వు దేవదూతవు కాగలుగుతావమ్మా, నీ నిర్ణయం చాలా మంచిది తల్లి అన్నాడు. ఆ అమ్మాయి తర్వాత నర్సుగా శిక్షణ తీసుకుని యుద్ధంలో గాయపడినటువంటి అనేక మంది సైనికులకి అహోరాత్రాలు సేవ చేసింది, తల్లిలా సేవ చేసింది. వారందరూ కూడా ఆమెను మర్చిపోలేకపోయేవారు, అంత ప్రేమని పంచిపెట్టింది. ఒక చిన్న సంఘటన ఆమె జీవితాన్ని మార్చివేసింది, ప్రేమకి ప్రతిరూపంగా మార్చింది. ఆ అమ్మాయి ఫ్లారెన్స్ నైటింగేల్, లేడీ ఆఫ్ ది ల్యాంప్. ఒక మనిషి జీవితం మారటానికి ఒక చిన్న సంఘటన చాలు. సర్వభూతదేకి ఇంతకంటే గొప్ప ఉదాహరణ మరొకటి ఉండదు. తర్వాత క్షమాపుష్పం. సాధారణంగా మన చుట్టూ ఉన్నటువంటి మన కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, తప్పులు చేయవచ్చు. ఆ తప్పులు చేసినప్పుడు మనం కోపంతో వారిని శిక్షించడం జరుగుతుంది. కాని స్వామి అంటారు, కోపంతో శిక్షించడం గొప్ప కాదు బంగారు, ఆ చేసిన తప్పులోని అనర్థాన్ని వాళ్ళకి తెలియచేసి వారిని క్షమించడం గొప్ప. అయితే అది అంత సులభంగా సాధ్యమవుతుందా అంటే, ఒక్కమారు భగవద్గీత శ్లోకాన్ని ఒక్కమారు చూసుకో, ధ్యాయతో విషయాన్ పుంసః అనేటువంటి శ్లోకాన్ని చూస్తే అందులో కోపం చేత జ్ఞాపక శక్తి నశిస్తుంది, ఆ జ్ఞాపక శక్తి నశిస్తే నీ యొక్క బుద్ధి నశిస్తుంది, ఆ బుద్ధి నశిస్తే నీవే నశిస్తావు బంగారు అని ఈ ఒక్కమారు ఈ శ్లోకాన్ని మననం చేసుకుంటే కోపం వల్ల ఎంత అనర్థం వస్తుందో తెలుస్తుంది. కాబట్టి ఆ అవగాహన నీవు కలిగి ఉంటే ఇతరుల్ని తప్పకుండా క్షమించగలుగుతావు బంగారు అన్నారు. కోపమే పాపము అన్నారు స్వామి. అందుచేత మనం ఈ క్షమ అనేటువంటి గుణాన్ని ఇతరుల పట్ల ప్రదర్శించాలి అంటే నిరంతరము కూడా కోపం రాకుండా ఉండేటువంటి సాధన చెయ్యాలి. ఈ సాధన నిరంతర నామ సంకీర్తన వల్లే వస్తుంది బంగారు అన్నారు. నిరంతరము నామ సంకీర్తన ఎవరైతే చేస్తూ ఉంటారో వారు తప్పకుండా కోపాన్ని అధిగమించగలుగుతారు అని భగవాన్ బాబా చెప్పారు. నేరం చేసినటువంటి వాళ్ళని లేదా మన పట్ల దురుసుగా ప్రవర్తించిన వాళ్ళని శిక్షించడం గొప్ప కాదు, క్షమించడం గొప్ప అంటారు భగవాన్ బాబా. అలా తన పట్ల దురుసుగా ప్రవర్తించినటువంటి వారిని కూడా, దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి వాళ్ళని కూడా క్షమించే వ్యక్తులు ఉంటారా చూద్దాం. స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజాన్ని స్థాపించారు. వారు అంతమంది రాజుల దగ్గరికి వెళ్లి సత్సంగం చేసి మంచి విషయాలు బోధించి వాళ్ళని సన్మార్గంలో నడిచేటట్టుగా చేసేవారు. అదేవిధంగా ఆయన జోధ్పూర్ సంస్థానానికి కూడా వెళ్లి అక్కడ మహారాజుని కూడా చక్కగా తన బోధలతో సన్మార్గంలో నడిచేలా చేశారు. అయితే ఆ ఆస్థానంలో ఉన్నటువంటి నన్నీ జాన్ అనేటువంటి నర్తకి మరో విధంగా ఆలోచించింది. రాజు సన్మార్గంలో సంచరించి నిరంతరము కూడా మంచి పనులు చేస్తూ ఉంటే నన్ను ఆదరించేవాళ్ళు ఎవరుంటారు? నాకే విధంగా ఆర్థికమైన లాభం చేకూరుతుంది, నన్నెవరు గౌరవిస్తారు అని ఆలోచించి వంటవాణ్ణి ధనమిచ్చి ప్రలోభపెట్టి, ఈ రాత్రి ఎలాగైనా సరే దయానంద సరస్వతి తాగే పాలలో విషం కలుపు అని చెప్తుంది. ధనానికి ఆశపడిన వంటవాడు పాలలో విషం కలుపుతాడు, కలిపి దయానంద సరస్వతికి ఇస్తాడు. దయానంద సరస్వతి పాలు తాగుతున్న వెంటనే ఆయనకు అర్థమైపోతుంది ఇందులో విషం కలపబడింది అని, ఇక తను చనిపోతాడని తెలిసిపోతుంది. వెంటనే తన శిష్యుల్ని పిలిచి ఆ వంటవాణ్ణి తీసుకురమ్మని చెప్తారు. శిష్యులు వెళ్లి ఆ వంటవాణ్ణి తీసుకొస్తారు. తీసుకుని, ఏమయ్యా నేను తాగే పాలలో విషం కలిపావు కదా నువ్వు అని అడుగుతారు దయానంద సరస్వతి. వెంటనే అతను వణికిపోతూ, నిజమే స్వామీజీ, మీరు తాగే పాలలో నన్ను విషం కలిపిన మాట వాస్తవం అన్నాడు, నన్ను క్షమించండి అంటాడు. అంటే అప్పుడు క్షమసంగ తర్వాత చూసుకుందాం, నువ్వు విషం కలిపిన పాలను తాగటం వల్ల నేను మరణించాను అని తెలిస్తే మహారాజు నీకు మరణదండను విధిస్తాడు, అందుచేత ఇదిగో ఈ డబ్బు తీసుకుని వెంటనే దేశం వదిలి పారిపో అంటాడు దయానంద సరస్వతి. అప్పుడు అవంటవాడు, స్వామి మిమ్మల్ని చంపడానికి విషమిస్తే నన్ను క్షమించి నా ప్రాణాలు రక్షించడానికి ధనమిచ్చి దేశం వదిలి పారిపోమంటున్నారా అని అడుగుతాడు. ఇంకేమీ ఆలోచించుకు, నీ ధర్మం నువ్వు చేశావు, నా ధర్మం నేను చేస్తున్నాను, అంతే, క్షమించడమే నా ధర్మం, హాయిగా దేశం వదిలి పారిపో అంటాడు. ఎంతటి క్షమాగుణాన్ని ప్రదర్శించారు దయానంద సరస్వతి. అందుకనే ఆయన మహాయోగి కాగలిగాడు, మహనీయుడు కాగలిగాడు. అందుచేత నేరం చేసిన వాణ్ణి శిక్షించడం కంటే క్షమించడం గొప్ప అని భగవాన్ బాబా చెప్తారు. తర్వాత శాంతి పుష్పం అంటే మనస్సు ప్రశాంతంగా ఎవరికైతే ఉంటుందో వారు త్రికరణ శుద్ధిని సాధించగలుగుతారు. శాంతంగా ఎట్లా ఉండటం, శాంతంగా ఉండటం అంత సాధ్యమవుతుందా అంటే, ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా ఉద్రేకపడకుండా శాంతంగా ఉండటం ఏ విధంగా జరుగుతుంది అంటే, భగవాన్ బాబా ఓ చక్కనైనటువంటి మాట చెప్పారు. సనాతన ధర్మంలో కూడా అది చెప్పబడి ఉంది. అంటే హాసం శాంతికరం భవేత్ అన్నారు. స్వామి చెప్తారు, పీస్ ఇన్ ది హార్ట్ స్టార్ట్స్ విత్ ఎ స్మైల్ ఆన్ ద ఫేస్ అని. అందుకే స్మైల్ ఏ వైల్, వైల్ యూ స్మైల్ అనదర్ స్మైల్స్, సో ఆన్ దెట్ బి మైల్స్ అండ్ మైల్స్ ఆఫ్ స్మైల్స్ అన్నారు. చిరునవ్వు నీ పెదవులపై చిందించగలిగినట్లయితే ప్రశాంతత తప్పకుండా స్థిరంగా ఉంటుంది నీ మనస్సులో అని భగవాన్ బాబా చెప్పారు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా చిరునవ్వులు చింతిస్తూ ఉండాలి. మనం భగవాన్ బాబా యొక్క దివ్యమైనటువంటి అవతారం గురించి ఆలోచించినప్పుడు, ఎవరైనా చాలా గంభీరంగా ముఖం పెట్టుకుంటే లేక ఏ విధంగానైనా చిరునవ్వు లేనటువంటి ముఖాన్ని చూస్తే స్వామి అనేవారు, ఏమిటా కేస్ట్రాయిల్ ఫేస్ బంగారు అనేవారు. అంచేత ఎందుకు ఆ మాట అన్నారు అంటే, చిరునవ్వు ముఖం మీద చిందించగలిగినప్పుడు మాత్రమే నీ మనస్సులో ప్రశాంతత ఏర్పడుతుంది, కాబట్టి ఈ చిరునవ్వు ఎప్పుడు కూడా పెదవుల మీద చిందించు బంగారు అని స్వామి చెప్పారు. కాబట్టి ఈ శాంతిని సాధించాలంటే చిరునవ్వును మించినటువంటి సాధనం లేదు. అందరితో చిరునవ్వుతో మాట్లాడటం, అందరితో చిరునవ్వుతో పలకరించటం మనం చేసి తీరాలి. సత్యసాయి భక్తుడిగా ఇది మన విద్యుక్త ధర్మం. ఎందుకు చేస్తున్నంటే స్వామి కూడా చెప్పారు, ఏడ్చేవాడు నరుడు, నవ్వేవాడు నారాయణుడు అని. కాబట్టి ఆ నారాయణ తత్వమే మనలో ఉంటుంది నవ్వినప్పుడు. కాబట్టి ఎప్పుడూ కూడా చిరునవ్వు నవ్వటం అలవాటు చేసుకోవాలి సత్యసాయి భక్తులుగా. మనకి జీవితంలో అనేకమైనటువంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి, కానీ మన శాంతిని సహనాన్ని కోల్పోతూ ఉంటాం. అది స్ఫురణకు వచ్చినప్పుడల్లా మనం అశాంతిని అనుభవిస్తూ ఉంటాం. కానీ ఎటువంటి పరిస్థితులు ఏదైనా మహాశాంతంగా ఉండగలిగినటువంటి వ్యక్తులు ఎదుటివారిలో ఎలాంటి పరివర్తన తీసుకురాగలుగుతారో చూద్దాం. దివ్య జీవన సంఘానికి అధ్యక్షులైనటువంటి స్వామి చిదానంద సరస్వతి ఒకమారు రైల్లో ప్రయాణం చేయవలసి వచ్చింది. ఆయనకి ఫస్ట్ క్లాసులో రిజర్వేషన్ అయింది, ఆయన ఎక్కారు. కానీ ఆయనకు కేటాయించినటువంటి బర్త్లో మరొక ఆయన నిద్రపోతున్నాడు. స్వామీజీని చూడగానే ఆయన లేచి కూర్చున్నాడు. కూర్చుని ఈ సాధువులు ఒకరు ఎవరో డబ్బు పెడతారు, ఓ ఫస్ట్ క్లాస్లో టిక్కెట్ తీస్తారు, హాయిగా ఫస్ట్ క్లాస్లో ప్రయాణిస్తారు. ఇలాంటి సాధువులకి ఫస్ట్ క్లాస్లో ప్రయాణం ఎందుకు, ఈ సుఖాలు ఎందుకు, హాయిగా నేల మీద పడుకోవచ్చు కదా, వీళ్ళకేం పని పాటు లేదంటాడు. ఆ మాట వింటారు చిదానంద సరస్వతి. విని, మిత్రమా చాలా మంచి మాట చెప్పారు, నాకు జ్ఞానోదయం కలిగించారు మీరు. నిజమే, నాలాంటి సాధువుకి పరుపులు ఎందుకు అని నేల మీద చక్కగా తన తువ్వాలు వేసుకుని హాయిగా నిద్రపోతారు. నిద్రపోతున్న సమయంలో చిదానంద సరస్వతి శిష్యులు వచ్చి చూస్తారు. చూసి, ఏం స్వామీజీ ఇట్లా పడుకున్నారు అంటారు. అని, ఏమయ్యా స్వామీజీకి కేటాయించిన భర్త కదా, అందుమే మీరు పడుకున్నారేంటి అంటాడు. అంటే ఆయన అడుగుతాడు, ఈయనెవరు అని. దివ్య జీవన సంఘానికి అధ్యక్షులైనటువంటి స్వామి చిదానంద సరస్వతి అని చెప్తారు. వారు స్వామి చిదానంద సరస్వత అని వెంటనే లేచి పాదాలు విడతారు. స్వామీజీ నన్ను క్షమించండి, మీలాంటి మహనీయుల్ని అనకూడని మాటలన్నాను అంటాడు. అంటే స్వామి చిదానంద సరస్వతి చిరునవ్వు నవ్వుతూ, నాయన నేను శాంతంగా ఉంటే, నీతో ఏ విధమైనటువంటి వాదన పెట్టుకోకుండా ఉంటే చూసావా మార్పు నీలోనే వచ్చింది కదా. అంచేత మనం ఎంత శాంతంగా ఉంటే ఇతరుల్లో మార్పుని అంత చక్కగా తీసుకురాగలుగుతాం అని చెప్తారు స్వామీజీ. అందుచేత శాంతం మనిషికి ఆభరణం లాంటిది అంటారు భగవాన్ బాబా. తర్వాత తపఃపుష్పం. సాధారణంగా మనం తపస్సు అంటే ఏదో అడవిలో చెట్టు కింద కూర్చుని ఒక పద్మాసనం వేసుకుని భగవంతుడి మీద మనస్సు నిలిపి ధ్యానం చేయటమే తపస్సు అని సాధారణంగా మనం అనుకుంటూ ఉంటాం. కానీ సనాతన ధర్మం అది చెప్పల. సనాతన ధర్మం చాలా తపస్సుకి చక్కనటువంటి నిర్వచనం ఇచ్చింది. తపస్వధర్మ రూపం యద్వర్ధితం ఏన వై సదా దేవాస్తు కింకరస్తస్య కిం పునర్మానవా భువి అని. అంటే నీకు ఏదైనా సేవ ఇచ్చినప్పుడు ఆ సేవని చిత్తశుద్ధితో, ఏకాగ్రతతో, భక్తి శ్రద్ధలతో, దైవ సమర్పణ భావంతో చేయటమే తపస్సు అలా చేసిన వారిని దేవతలు కూడా సేవిస్తారు. ఇక భూమిలో మానవుల గురించి అడిగేదేముంది అని దీనర్థం. అంటే సాధారణంగా మనం సత్యసాయి భక్తులుగా ఏ సేవ చేపట్టినా అది తపస్సుగా మారాలి అంటే మనకిచ్చినటువంటి సేవని చిత్తశుద్ధితో చెయ్యాలి, మనస్ఫూర్తిగా చెయ్యాలి, ఏకాగ్రతతో. అంటే ఇంకెవ్వరూ చెయ్యలేనంత చక్కనటువంటి నైపుణ్యంతో దానిమీదే మనస్సు పెట్టి చెయ్యాలి, భక్తి శ్రద్ధలతో చెయ్యాలి. అది దైవ సమర్పణ భావంతో. అంటే ఇది దైవానికి నేను సమర్పిస్తున్నటువంటి అద్భుతమైన కానుక, స్వామికి నేనందిస్తున్నటువంటి పూజా పుష్పం అనేటువంటి భావనతో నీవు ఏదైనా సేవ చేస్తే అది తప్పకుండా తపస్సే అవుతుంది అని అట్లా సేవ చేసినటువంటి వారిని దేవతలు కూడా సేవిస్తారు బంగారు అని స్వామి చెప్పారు. కాబట్టి మనము ఏ సేవనైనా ఈ భావంతో చేసినట్టయితే తప్పకుండా త్రికరణ శుద్ధి సాధించటానికి ఇదొక మంచి అద్భుతమైనటువంటి సుగుణం అవుతుంది. సనాతన ధర్మం మనకిచ్చినటువంటి పనిని భక్తి శ్రద్ధలతో, దైవ సమర్పణ భావనతో, నీతి నిజాయితీలతో చేయటమే తపస్సు అని నిర్వచిస్తుంది. తపస్సు అంటే ఈ నిర్వచనాన్ని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ విధంగా తనకిచ్చినటువంటి పనిని తపస్సులా చేయగలిగిన వ్యక్తులు ఎవరైనా ఉంటారా అంటే ఒక ఉదాహరణ చూద్దాం. మౌర్య సామ్రాజ్యానికి మహామంత్రి చాణక్యుడు, వేదవేదాంగాలను చదివినటువంటి మహానుభావుడు, 14 ఏళ్ల పిల్లవాడైనటువంటి మౌర్య చంద్రగుప్తుణ్ణి అఖండ భారత సామ్రాజ్యానికి చక్రవర్తిని చేసిన సద్గురువు ఆయన. ఆయన ఒక పాకలో నివసించేవారు. ఒకరోజు మహామంత్రి గారి పాక కదా, అంచేత తప్పకుండా ఏదైనా ధనం లభిస్తుందని ఒక దొంగ ఆ పాకలో ప్రవేశించాడు అర్ధరాత్రి వేళప్పుడు. చూస్తే ఆ పాకలో ఉన్న వాతావరణం అతన్ని ఆశ్చర్యచకితుణ్ణి చేసింది. ఓ చిరిగిపోయిన కంబళి కిందన వేసుకుని పడుకుని దానివి పడుకున్నాడు చాణక్యుడు. ఒక చిరిగిపోయిన కంబళి కప్పుకున్నాడు. అక్కడ కొత్త దుప్పట్ల మూట ఒకటి ఉంది. చూచాడు ఇవన్నీ. సరే ఏమీ లేకపోయినా సరే కనీసం ఈ కొత్త దుప్పట్ల మూటైనా దొరికింది కదని అది పట్టుకెళదామని పట్టుకుపోయాడు. ఎప్పుడు అప్రమత్తంగా ఉండేటువంటి చాణక్యుడు దొంగ చేయి పట్టుకున్నారు గట్టిగా. వెంటనే దొంగ, మహామంత్రి నన్ను మన్నించండి, మీ పాకలో నేను దొంగతనం చేయటానికే ప్రవేశించాను, నేను ఒప్పుకుంటున్నాను నా నేరాన్ని నేను ఒప్పుకుంటున్నాను. రాజుగారి దగ్గరికి తీసుకెళ్లి నాకు ఏ శిక్ష విధించాలో ఆ శిక్ష విధించేలా చూడండి, కానీ దానికి ముందు నాకు ఒక సందేహం ఉంది, ఆ సందేహం తీర్చండి అన్నాడు. సరే నీ సందేహం ఏమిటో అడుగు, హాయిగా కూర్చో అన్నారు. చాణక్యుడి ముందు కూర్చున్నాడు. కూర్చుని ఆ దొంగ అడిగాడు, మహామంత్రి మీరు మౌర్య సామ్రాజ్యానికి చక్రవర్తి, అటువంటి మహనీయులు మీరు శిథిలమవుతున్నటువంటి ఈ పాకలో ఎందుకున్నారు, చిరిగిపోయిన కంబళి మీద పడుకున్నారు, చిరిగిపోయిన కంబళి మీరు కప్పుకున్నారు, ఇంత దయనీయమైనటువంటి పరిస్థితి మీకు ఎందుకు లభించింది, అక్కడ దుప్పట్లున్నాయి కదా కొత్తవి, ఒకటి కప్పుకుని ఉండొచ్చు కదా అని అడిగాడు. అప్పుడు చాణక్యుడు సమాధానమిచ్చాడు, నాయనా మహామంత్రి కాకముందు కాయకష్టం చేసి నేను సంపాదించుకున్న ధనంతో ఈ పాక నిర్మించుకున్నాను, ఆ ధనంతోటే ఈ 2 కంబళీలు కొనుక్కున్నాను, చాలా కాలం అయింది కాబట్టి అవి చిరిగిపోయాయి, మహామంత్రిగా పదవి నిర్వహిస్తున్నందుకు నేను ఒక వరహ కూడా తీసుకోవటం లేదు, మళ్లీ ఎప్పుడైనా కాయకష్టం చేయడానికి తగిన సమయం లభిస్తే అప్పుడు కాయకష్టం చేసి ధనం సంపాదించుకుని మళ్లీ పాక నిర్మించుకుంటాను, కొత్త కంబళీలు కొనుక్కుంటానయ్యా అన్నాడు. ఆ దుప్పట్లు మహారాజా వారు పేదలకి పంచమన్నవి, అవి ముట్టుకునే అర్హత నాకు లేదు, అందుకే అవి కప్పుకోలేదు అన్నాడు. మహామంత్రి యొక్క నీతి నిజాయితీలు, పదవి నిర్వహించడం ఉన్న భక్తి శ్రద్ధలు, భగవదర్పణ భావంతో వారు చేస్తున్నటువంటి విధానము చూసి ఆశ్చర్యపోయాడు దొంగ. ఆశ్చర్యపోయి, మహామంత్రి ఇవాళ మీకు వాగ్దానం చేస్తున్నాను, జీవితంలో ఎప్పుడూ నేను దొంగతనం చేయను, కాయకష్టం చేసి నా కుటుంబాన్ని పోషించుకుంటాను, ఇప్పుడు మహారాజా వారి దగ్గరికి నన్ను తీసుకుని వెళ్లి నాకు శిక్ష విధించండి అన్నాడు. అప్పుడు మహామంత్రి చాణిక్యుడంటాడు, నాయనా, నువ్వు నీ ఇంటికి వెళ్ళు, కాయకష్టం చేసుకుని హాయిగా నీ కుటుంబంతో జీవించు అంటాడు. మహామంత్రి, మరి నేను నేరం చేశాను కదా, మరి నాకు శిక్ష విధించరా అని అడిగాడు. చూడ్నాయనా, శిక్ష ఎందుకు విధిస్తారు? మనిషిలో పరివర్తన రావటానికి. కాని ఆ పరివర్తన నీకు శిక్ష విధించకుండానే వచ్చింది. మళ్లీ నీకు శిక్ష విధించవలసిన అవసరం లేదు. హాయిగా వెళ్లి నీ కుటుంబంతో జీవించు. ఎప్పుడైనా నీకేదైనా అవసరం పడితే సహాయ సహకారాలు అందించడానికి మహామంత్రి చాణిక్యుడు ఉన్నాడని గుర్తుపెట్టుకో. నీవు ఎప్పుడైనా రావచ్చు, నా సహాయాన్ని అర్థించవచ్చు అన్నాడు. తనకిచ్చినటువంటి పనిని తపస్సులా చేయటువంటి ఇది. తనకు అప్పగించిన పనిని భక్తితో, శ్రద్ధతో, నీతి నిజాయితీలతో చేయటమే తపస్సు అన్నదానికి ఇదొక గొప్ప ఉదాహరణ. దాని తర్వాత ఇంకా స్వామి చెప్పినటువంటిది ఏమంటే, ధ్యానపుష్పం అన్నారు. అంటే సాధారణంగా ధ్యానం అంటే మనం పూజామందిరంలో స్వామి ఎదుట చక్కని పీట వేసుకుని దాని మీద దర్భాసనం వేసుకుని దాని మీద తెల్లటి చక్కని ఒక గుడ్డ పరుచుకుని దాని మీద పద్మాసనం వేసుకుని కూర్చుని చక్కగా స్వామిని ధ్యానిస్తూ ఉండటం, అదే ధ్యానమని మనం అనుకుంటూ ఉంటాం. కానీ స్వామి ఒక మాట చెప్పారు, నేను ధ్యానం చేశాను అని ఎవరైనా చెప్తే అది ధ్యానం కాదు బంగారు, పరధ్యానము అన్నారు. ఎందుచేత అంటే, నేను ధ్యానం చేస్తున్నంటే నీవు వేరు, ధ్యానము వేరు అనే భావన వస్తుంది కదా బంగారు, అట్లా ఉండటానికి వీల్లేదు. ధ్యానము నీవు ఒకటే కావాలి. ధ్యానము వేరు, నీవు వేరు అనేటువంటి భావం అస్సలు రాకూడదు. అందుచేత నిరంతరము దైవ భావనలో ఉండడమే ధ్యానము. నువ్వు ఎక్కడ ఏ పని చేస్తున్నప్పటికీ కూడా స్వామి నా చింతనే ఉన్నారు, నా హృదయంలో ఉన్నారు, నా చేయి పట్టి నడిపిస్తున్నారు, నేను చేస్తున్న ప్రతి పనిని ప్రత్యక్ష సాక్షిగా చూస్తున్నారు అనేటువంటి భావనతో నిరంతరము స్వామి నా పక్కనే ఉన్నాడనేటువంటి భావనలో కానీ ఉన్నట్టయితే అదే ధ్యానం బంగారు, దాన్ని మించినటువంటి ధ్యానం లేదు అన్నారు. అందుచేత నిరంతర దైవభావనలో ఉండటం, ఒక నామ సంకీర్తనకు వెళ్ళినా, ఒక నగర సంకీర్తనకు వెళ్ళినా, లేదా ఒక సేవకు వెళ్ళినా, స్వామి నాతోనే ఉన్నారు, నా స్వామి నాతో ఉన్నారు, స్వామి నిరంతరము నేను చేస్తున్నటువంటి నా నామ సంకీర్తన చూస్తున్నారు, నేను చేస్తున్న నామ సంకీర్తన వింటున్నారు, నా నగర సంకీర్తన నాతో పాటే నడిచి వస్తున్నారు స్వామి, నేను చేస్తున్న సేవలో నా చెయ్యి పట్టి నడిపిస్తున్నారు స్వామి అనేటువంటి భావనతో కానీ మనం ఉన్నట్టయితే అదే ధ్యానము అన్నారు స్వామి. అటువంటి దైవ భావనలో ప్రతి క్షణము స్వామి ఒక మాట అన్నారు, చాలా చక్క మాట అన్నారు. ఏమన్నారంటే, స్వామి మీ దివ్యానుగ్రహం నాకు ఎట్లా కలుగుతుంది అంటే ఫీల్ మై ప్రెజెన్స్ అన్నారు. అంటే నా యొక్క ఉనికిని అనుభవించు, నేను నీ పక్కనే ఉన్నాను, నీ చెయ్యి పట్టి నడిపిస్తున్నాను అనేటువంటి భావన కలిగి ఉండు, తప్పకుండా నీ పక్కనే ఉంటాను బంగారు అని స్వామి చెప్పారు. అంచేత అటువంటి భావనతో మనం ఈ ఉన్నట్టయితే త్రికరణ శుద్ధిని తప్పకుండా మనం సాధించగలుగుతాం. మనం ధ్యానం అంటే చెప్పుకున్నాం, ధ్యానం అంటే ఏదో ఒక గదిలో చక్కగా ఒక ఆసనం వేసుకుని దాని మీద దర్భ చాప పరుచుకుని దాని మీద తెల్లటి గుడ్డ వేసుకుని అందు మీద కూర్చుని మనం జ్యోతిర్ధ్యానం కానీ మూర్తి ధ్యానం కానీ చేసుకోవటాన్ని ధ్యానము అంటారు అని మనకు ఒక అభిప్రాయం ఉంది. కానీ భగవాన్ బాబా చెప్తారు, ధ్యానం నేను చేస్తున్నాను అనుకుంటే అది ధ్యానం కాదు బంగారు, పరధ్యానం అవుతుంది. నువ్వే ధ్యానం కావాలి, నిరంతరము భగవద్భావనలో ఉండగలగాలి, భగవంతుడి దివ్య సన్నిధిలో ఉన్నానని అనుకోవాలి, నీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి ప్రభలను చూడగలగాలి. అది నిరంతరము నా పక్కనే ఉన్నాడు, నా చెయ్యి పట్టి నడిపిస్తున్నాడు నా దేవుడు అనుకోవటమే ధ్యానం. అట్లాంటి భావనలో ఉండటమే ధ్యానము. మరి అట్లాంటి భావనలో ఉండగలిగిన మహనీయులు ఎవరైనా ఉంటారా అంటే ఉంటారు. దివ్య జీవన సంఘ అధ్యక్షులైనటువంటి చిదానంద సరస్వతి ఒకమారు సంబల్పూర్ వెళ్లారు. వెళ్లిన సందర్భంలో ఆయనకు వసతిచ్చి ఆయనకు తగినటువంటి సేవలన్నీ చేయటానికి ఒక యువకుణ్ణి నియమించారు. ఆ యువకుడు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామీజీకి సేవ చేశాడు. సరే స్వామి యొక్క కార్యక్రమాలు సంబల్పూర్లో అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నటువంటి సమయంలో స్వామీజీ ఆ పిల్లవాడిని దగ్గర పిలిచిన ఆయన, నువ్వు ఎంతో భక్తి శ్రద్ధలతో నాకు సేవ చేశావు, నీ పేరేమిటయ్యా అని అడిగారు. అప్పుడు ఆ పిల్లవాడు, స్వామీజీ నా పేరు మాధవ అన్నాడు. ఆ మాట చెవిలో పడగానే కంటి వెంట ఆనంద బాష్పాలు కారుస్తూ, మాధవా తండ్రి, ఈ రూపంలో నాకు సేవ చేయడానికి వచ్చావా నారాయణ అని ఆ యువకుడు పాదాలమి పడిపోయారు స్వామీ చిదానంద సరస్వతి. అందరూ ఆశ్చర్యపోయారు. స్వామీజీ ఆ యువకుడి కాళ్ళ మీద పడ్డారేమిటని తన భక్తులు అడిగినటువంటి సందర్భంలో స్వామీజీ చెప్తారు, ప్రతిక్షణం అందరిలో నారాయణ చూడటమే అదే ధ్యానం అనిపించుకుంటుంది అంటారు స్వామీజీ చిరునవ్వు నవ్వుతూ. అందుచేత నిరంతరము భగవద్భావనలో ఉండటమే ధ్యానం అనేటువంటి ముఖ్యమైన విషయాన్ని మనం గుర్తించాలి. అదే కాకుండా సత్యమష్టవిధం పుష్పం అన్నారు. అంటే సత్యము అంటే ఎప్పుడూ యథార్థాన్ని మాట్లాడటం, జరిగినది జరిగినట్టుగా మాట్లాడటం. అదేం కష్టతరం కాదు. అసత్యం మాట్లాడాలంటే ఆలోచించాలి, కానీ సత్యం మాట్లాడడానికి ఆలోచించవలసిన అవసరం లేదు అంటారు స్వామి. ఆ సత్యం కూడా ఎట్లా మాట్లాడాలి? సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యం అప్రియం ప్రియంచ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతన అన్నారు. అంటే సత్యం చెప్పాలి. ఎట్లా చెప్పాలి అంటే ప్రియం బ్రూయాత్, వినటువంటి వారి హృదయానికి ఆహ్లాదం కలిగించేలాగా మనం సత్యం చెప్పాలి, వారు ఆనందించేలా సత్యం చెప్పాలి. న బ్రూయాత్ సత్యం అప్రియం అంటే సత్యమైనప్పటికీ కూడా ఇతరులకు బాధ కలిగించేదైతే, ఇతరులకు అప్రియంగా ఉండేదైతే దాన్ని చెప్పవద్దు బంగారు అన్నారు. ప్రియంచ నానృతం బ్రూయాత్ అలాగని వారు సంతోషిస్తాడు గాని అసత్యం చెప్పకు, సంతోషిస్తాడు కదా అని అసత్యం కూడా చెప్పకు. ఏష ధర్మ సనాతన, ఇదే సనాతన ధర్మము అన్నారు. సత్యాన్ని తన జీవితంలో పాటించి ధనిజీవులైనటువంటి మహానుభావులు పుట్టినటువంటి దేశం భారతదేశం, సత్యవాక్య పరిపాలకుడు శ్రీరామచంద్రమూర్తి, సత్య నిరతి కట్టుబడినటువంటి వాడు సత్య హరిశ్చంద్రుడు, ఇట్లా ఎంతమంది ఉన్నారో. అయితే ఈ సత్యం అనేది ఇతరుల్ని ఎలా ప్రభావితం చేయగలుగుతుంది? ఒక దృష్టాంతం తెలుసుకుందాం. ఇప్పుడు ఇటీవల ఒక ఊర్లో ఒక వ్యక్తి తన మిత్రుణ్ణి మోసం చేసి 50,000 రూపాయలు తీసుకున్నాడు. ఆ మిత్రుడు కోర్టులో కేసు వేశాడు, నన్ను మోసం చేసి ఈయన 50,000 తీసుకున్నాడు అని. జడ్జి గారు అడిగారు ఈ వ్యక్తిని, ఏమయ్యా నీ మిత్రుని మోసం చేసి 50,000 తీసుకున్నావా అని. లేదు జడ్జి గారు అన్నాడు. ఇలా చాలా రోజులు ఎప్పుడు అడిగినా సరే ఆయన లేదంటాం, నేను ఈ నేరం చేయలేదంటాం, ఎప్పుడు అడిగినా సరే ఈ నేరం నేను చేయలేదనే చెప్పేవాడు ఆయన. చాలా కాలమైంది. ఒకరోజు ఒక 3-4 నెలల తర్వాత మళ్ళీ ఈ కేసు విచారణకు వచ్చింది. అటువంటి సందర్భంలో జడ్జి గారు మళ్లీ అడిగారు ఆయన, ఏమయ్యా నువ్వు నేరం చేశావా, 50,000 మీ మిత్రుణ్ణి మోసం చేసి తీసుకున్నావా అని అడిగారు. జడ్జి గారు, నేను తీసుకున్నానండి అన్నాడు, నేరం నేను చేశాను అన్నాడు. మరి ఇన్నాళ్ళు నేను మోసం చేయలేదన్నావు, ధనం తీసుకోలేదన్నావు, ఇవాళ నువ్వు నీ నేరాన్ని ఎందుకు ఒప్పుకుంటున్నావు అని అడిగాడు జడ్జి గారు. మైలార్డ్, ఈ 3 నెలలు కూడా మన జైల్ లైబ్రరీలో ఉన్నటువంటి రామాయణాన్ని చదివాను. సత్యవాక్య పరిపాలకుడైన శ్రీరామచంద్రమూర్తి యొక్క చరిత్ర అదంతా చదివిన తర్వాత నాకు ఒక్క మారు, నేను చేసిన పనికి చాలా విచారించాను. సత్యవాక్య పరిపాలకుడైన శ్రీరామచంద్రమూర్తి పుట్టినటువంటి దేశంలో పుట్టి నేను అసత్యాన్ని మాట్లాడుతున్నానా, ఎందుకీ జన్మ అని అనిపించింది. ఆనాటి నుంచి రామనామం చెప్పుకుంటూ ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు వెంటనే నా నేరాన్ని ఒప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. జీవితంలో మళ్లీ ఎప్పుడు నేను అసత్యమాడను, నిరంతరము సత్యాన్నే పలికి తీరుతాను, రామచంద్ర ప్రభునే ఆదర్శంగా తీసుకుంటాను. సత్యానికి ఎంత శక్తి ఉందో చూడండి. సత్యవాక్య పరిపాలకుల యొక్క జీవితం ఇతరుల్ని ఎంత గొప్పగా ప్రభావితం చేయగలుగుతుందో చూడండి. అందుచేత సత్యాన్ని నిరంతరము కూడా పలకాలి. సత్యమనేటటువంటి సుమనోహరమైనటువంటి పుష్పాన్ని స్వామివారి దివ్య పాదారవిందాల దగ్గర మనం సమర్పించాలి. అందుచేత ఈ కథలు తెలుసుకున్నట్టయితే మనం నిత్య జీవితంలో చేస్తున్నటువంటి సేవలు, నగర సంకీర్తన, నామ సంకీర్తన, మనం చేస్తున్నటువంటి సేవలు, ఇవన్నీ కూడా స్వామి సన్మార్గంలో నడిపించటానికి ఇంద్రియ నిగ్రహము, సర్వభూతదయ, క్షమ, శాంతి, తపస్సు, ధ్యానము, సత్యము అనేటటువంటి సద్గుణాలని మన జీవితంలో ప్రదర్శించగలిగినటువంటి అపురూపమైనటువంటి అవకాశాన్ని ఈ సేవలతో భగవాన్ శ్రీ సత్యసాయి మనకి కల్పించారు అని మనం గుర్తించాలి, వాటిని ఆచరించాలి. ఆనాడే స్వామికి మన నిజమైనటువంటి భక్తులుగా మనల్ని చెప్పుకోగలుగుతాం. అందుచేత మనం ఇట్లాగా మన త్రికరణ శుద్ధి గురించి ఆలోచించినప్పుడు స్వామి చెప్పినటువంటి ఈ సాధనంతా మనల్ని ప్రతినిత్యమూ చేస్తున్నటువంటి నామ సంకీర్తన, నగర సంకీర్తన, సేవ అనేటటువంటి ఈ ఆధ్యాత్మిక సాధనలోనే త్రికరణ శుద్ధి ఇమిడి ఉంది బంగారు. ఈ కార్యక్రమాన్ని ఎవరైతే చిత్తశుద్ధితో చేస్తారో, ఎవరైతే స్వామికి సమర్పణ భావంతో చేస్తారో వారు త్రికరణ శుద్ధిని సాధించటం అత్యంత సులభం బంగారు, ఇది కఠినమైన సాధన కాదు అన్నారు. అందుచేత సత్యసాయి భక్తులుగా మన బాధ్యత ఏంటంటే ఒక నామ సంకీర్తనకు వెళ్లటం, ఇది నా విద్యుక్త ధర్మం భక్తుడుగా. అక్కడ ఉన్నంతసేపు హాయిగా స్వామి నా చెంతనే ఉన్నారు, నేను చేస్తున్న నామ సంకీర్తన వింటున్నారనే భావనతో నామ సంకీర్తన చేయండి. నగర సంకీర్తనకు వెళ్ళినప్పుడు స్వామి నాతో పాటే నడుస్తున్నాడనే భావనతో నగర సంకీర్తనకు వెళ్ళండి. అదే ఏ సేవ చేసినప్పటికీ కూడా స్వామికే చేస్తున్నానటువంటి భావనతో చేయండి. ఎప్పుడు చిరునవ్వు చిందిస్తూ ఉండండి. ఎప్పుడు ఏనాడు కూడా ఎవరి గురించి చెడు ఆలోచించకండి. ఎక్కడ కనిపించినా చెడు వైపు దృష్టి మళ్లించకండి. చెడు వినకండి, చెడు మాట్లాడకండి, చెడు చెయ్యకండి. ఈ చిన్న చిన్న సాధనలు కానీ మీరు మనస్ఫూర్తిగా నిర్మలమైనటువంటి మనస్సుతో చేస్తే త్రికరణ శుద్ధి సాధించడం అత్యంత సులభం బంగారు అని స్వామి చెప్పారు. కాబట్టి ఈ సాధనను కానీ మనం స్వామి చెప్పిన రీతిలో చేసినట్టయితే తప్పకుండా త్రికరణ శుద్ధిని వరంగా మనకి స్వామి ప్రసాదిస్తాడు. మన యొక్క జీవితం ధన్యమవుతుంది. మరింత మనస్ఫూర్తిగా స్వామి యొక్క పాదాలకి అంకితమై మనం సత్యసాయి భక్తులుగా సేవను కొనసాగించగలుగుతాం, వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులు అందుకోగలుగుతాం. జై సాయిరాం.
శ్రోతలందరూ చక్కగా వింటూ ఆనందించారు కదూ. ఇంత చక్కని ప్రసంగాన్ని మనందరికీ అందించినటువంటి శ్రీ ఎంఎస్ ప్రకాశరావు గారికి శ్రోతలందరి తరఫున ధన్యవాదాలు. ఇంతటితో ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశ ఝరి కార్యక్రమాన్ని ముగిస్తూ సాయి ప్రసాద్ శ్రోతలందరి నుండి సెలవు తీసుకుంటున్నాడు. అన్యదా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష సాయీశ్వర, హరిహి ఓం తత్సత్. శ్రీ సాయీశ్వరార్పణమస్తు. జై సాయిరాం.